ಜಗನ್ಮಾತ ದೇವ ರಕ್ಷಣಾರ್ಥಂ ಧರ್ಮ ಸಂರಕ್ಷಣಾರ್ಥಂ ಮಹಿಷಾಸುರ ವಧಕ್ಕೆ ಸಂಕಲ್ಪಿಸಿ ಮಹಿಷಾಸುರನನ್ನು ನಗರಂ ದಗ್ಗರಿಗೆ ವಚ್ಚಿ ವಾಡಿ ಅನುಯಾಯುಲಂದರನೀ ಸಂಹರಿಂಚಾಕ ಚಿಟ್ಟ ಚವರಿಗಾ ಮಹಿಷುಡು ಸ್ವಯಂಗಾ ತಾನೇ ತನ್ನ ದಗ್ಗರ ಮಿಗಿಲಿನ ಸೈನ್ಯಂತೋ ಅಮ್ಮವಾರಿತೋ ಯುದ್ಧಾನಿಕಿ ವಚ್ಚಾಡು. ವಾಡು ದೂರಂ ನುಂಚಿ ವಸ್ತೂನೇ ಈ ಜಗನ್ಮಾತನಿ ಬಾಗಾ ಪರಿಕಿಂಚಿ ಪರಿಶೀಲಿಸಿ ಚೂಸಿ ಆ ಸೌಂದರ್ಯಾನಿಕಿ ಆಕರ್ಷಿತುಡಯ್ಯಾಡು. ಜ್ಞಾನಿ ಪರಸ್ತ್ರೀಲೋ ಮಾತೃ ಸೌಂದರ್ಯಂ ಚೂಸ್ತಾಡು, ಅಜ್ಞಾನಿ ಕಾಮುಕುಡವುತಾಡು. ಅಜ್ಞಾನಿಕಿ ಅಸ್ಸಾಂಲೋನಿ ಗೌಹತಿ ವಚ್ಚಿನ ಒಕಟೇ, ಹರಿದ್ವಾರಂಲೋ ಚಾಮುಂಡಾದೇವಿ ಆಲಯಾನಿಕಿ ವೆಳ್ಳಿನ ಒಕಟೇ, ಲೇಕಪೋತೆ ಶಕ್ತಿಪೀಠಾಲಲೋ ಏ ಶ್ರೀಶೈಲ ಕ್ಷೇತ್ರಾನಿಕಿ ವೆಳ್ಳಿನ ಒಕಟೇ. ಎಂದುಕಂಟೇ ವಾಡು ಕಾಮುಕುಡು, ವಾಡು ಅಜ್ಞಾನಿ. ವಾಡು ಏ ಕ್ಷೇತ್ರಮುನಕು ವೆಳ್ಳಿನಾ ಆ ಕ್ಷೇತ್ರಾಲಲೋ ಜಗನ್ಮಾತಲೋ ಕೂಡ ಕಾಮವಾಂಚತೋಟೇ ಲೌಕಿಕ ಸೌಂದರ್ಯಂ ಚೂಸ್ತಾಡು. ಅದೇ ಜ್ಞಾನಿ ಐತೇ ಕ್ಷೇತ್ರಾನಿಕಿ ವೆಳ್ಳಕಪೋಯಿನಾ ಪ್ರತಿ ಪ್ರಾಣಿಲೋ ಪರಮಾತ್ಮ ಯೊಕ್ಕ ದಿವ್ಯ ಸೌಂದರ್ಯಂ ಚೂಸ್ತಾಡು, ಜಗನ್ಮಾತೃ ಸೌಂದರ್ಯಂ ಚೂಸ್ತಾಡು. ವೀಡು ಮೂಢುಡು ಗನಕ ಮಹಿಷುಡು ಗನಕ ಮಹಿಷ ಶಬ್ದಮುನಕು ದೊನ್ನಪೋತನೇ ಕಾಕುಂಡಾ ಮೂರ್ಖುಡನು ಕೂಡ ಅರ್ಥ ಉಂದಿ. ಆಹಾರಮು ಮಲಮೂತ್ರ ವಿಸರ್ಜನಮು ಕಾಮವಾಂಚ ಇವಿ ತಪ್ಪ ಏಮೀ ಲೇನು ಮೂರ್ಖುಣ್ಣಿ ಮಹಿಷ ಅಂಟಾರೆ. ಸಹಜಂಗ ದೊನ್ನಪೋತ ಯೊಕ್ಕ ಲಕ್ಷಣ ಏಟಿ, ಕನಪಡಿನ ಗಡ್ಡೆಲ್ಲ ವೇಸ್ತುಂದು, ಅಡ್ಡಮೈನ ಗಡ್ಡೆ ತಿಂಟುಂದು ಪಾಪಂ. ಅಯಿತೇ ಇದು ಪಶು ಕಾಬಟ್ಟಿ ಗಡ್ಡೆ ತಿನ್ನ ದಾನಿವಲ್ಲ ಚಾಲಾ ಲಾಭಂ ಅನ್ನದಿ, ಲೋಕಾನಿಕಿ ಉಪಯೋಗಪಡುತ್ತಂದು ಪಾಪಂ, ಬಂಡಿ ಮೋಸ್ತುಂದು ದೊನ್ನಡಾನಿಕಿ ಉಪಯೋಗಪಡುತ್ತಂದು. ಕಾನಿ ರೆಂಡು ಕಾಳ್ಳು ಕಲಿಗಿನ ನರಪಶುವುಲು ಕೊಂದರುಂಟಾರು, ವೀಳೆಮೋ ಪೈಕಿ ಮನುಷ್ಯುಲಾಗಾ ಕನಪಡ್ತಾರು ನಟಿಸ್ತಾರು, ಕಾನಿ ಲೋಪಲ ಮಾತ್ರ ಎವರಿಗೆ ಉಪಯೋಗಪಡನೆ ನೀಚ ಲಕ್ಷಣಾಲು ಉಂಟಾಯಿ. ಅಲಾಂಟಿ ನೀಚ ಕಾಮುಕುಣ್ಣಿ ಪರಮಮೂರ್ಖುಣ್ಣಿ ಪ್ರತಿ ಪ್ರಾಣಿನಿ ಸೌಂದರ್ಯ ವ್ಯಾಮೋಹಂತೋ ಚೂಸೇವಾಣ್ಣಿ, ಲೇದಾ ಏ ವಸ್ತುವುಲೋ ಅಯಿನಾ ದೀನಿವಲ್ಲ ನಾಕೇಂ ಪ್ರಯೋಜನ ಉಂದಿ ಅನಿ ವೆಂಪರ್ಲಾಡೇವಾಣ್ಣಿ ಮಹಿಷುಡು ಅಂಟಾರು. ವೀಡು ಅಟುವಂಟಿ ವಾಡು ಕಾಬಟ್ಟಿ ಅಮ್ಮವಾರಿನ ತೊಡಗಾನೇ ವಾಡು ಕಾಮುಕುಡಯ್ಯಾಡು. ಅದೇ ದೇವತಲು ತ್ರಿಮೂರ್ತಿಲು ಅಮ್ಮನಿ ಚೂಚಿ ಶ್ರೀಮಾತ ಅನ್ನಾರು, ಶ್ರೀ ಮಹಾರಾಜ್ಞ ಅನ್ನಾರು, ಜಗನ್ಮಾತ ಅನ್ನಾರು, ಪೂಜಿಂಚಾರು. ಸಂಸ್ಕಾರಾನ್ನ ಬಿಟ್ಟು ಆಲೋಚನೆಗಳು ವಸ್ತಾಯಿಟ. ಕವುಲಕು ಊಹಲು ಎಪ್ಪುಡು ವಸ್ತಾಯಿ ಅಂತೇ ವಾಡಿ ಊಹ ಸರಿಗ್ಗಾ ಉಂಟೇ, ವಾಡಿಲೋ ಸಂಸ್ಕಾರ ಉಂಟೇ. ಚಾಲಾ ಕಾಲಂ ಕ್ರಿತಂ ಕಾಳಿದಾಸುಲಂಟಿ ವಾಳ್ಳು ಅಮ್ಮವಾರಿ ಮೀದ ಸ್ತೋತ್ರಂ ರಾಶಾರು. ಈ ಸ್ತೋತ್ರಲೋ ಎಕ್ಕಡ ಚೂಡಂಡಿ, ಜಯ ಜಗದಂಬ ಅನ್ನಾರು, ಸರ್ವ ಮಂಗಳಕಾರಿಣಿ ಅನಿ ವಾಡ್ಯಾರು. ಎಂದೂ ಚೆಪ್ತಾನಂತೇ ಮಹಿಷುಡು ಲಂಟಿ ವಾಳ್ಳು ಇಪ್ಪಟಿಕೇ ಉಂಟಾರು. ಮೀಲಾಂಟಿ ಸಂಸ್ಕಾರವಂತುಲು ಏ ಪ್ರಾಂತಾನಿಕಿ ವೆಳ್ಳಿನಾ ಆರಿಕೆ ರಾತಿ ಮುಕ್ಕಲು ಚೆಟ್ಟುಲು ಗೋವುಲು ಅಮ್ಮನ ಚೂಡಗಲುಗುತ್ತಾರು. ಮೂರ್ಖುಲು ಅಮ್ಮಲೋ ಕೂಡ ಏದೋ ಸುಂದರಿಲೋ ಯೊಕ್ಕ ಬೊಮ್ಮನೇ ಚೂಡಗಲುಗುತ್ತಾರು. ಅಂದುಕನಿ ವೀಡು ಆ ಸೌಂದರ್ಯಾನಿಕಿ ಚಕಿತುಡೈಪೋಯಿ ಸೋಪ್ಯಹಂ ತವ ದಾಸೋಸ್ಮಿ ಮನ್ಮುಖಂ ಪಶ್ಯ ಭಾಮಿನಿ, ಈ ರೋಜು ನುಂಚಿ ನೀನು ನೀಕು ದಾಸುಣ್ಣೈಪೋತಾನು, ನುವ್ವು ಏಂ ಪನಿ ಚೆಬಿತೇ ಪನಿ ಚೇಸ್ತಾನು, ನೀಕು ಸೇವ ಚೇಸ್ತಾನು, ನಾ ಮುಖಂ ಚೂಡು, ನನ್ನ ಅನುಗ್ರಹಿಸು, ನಾ ತೊಡ ಮೀದ ಕೂರ್ಚೋ, ಈ ಪ್ರಪಂಚಾನ್ನಿ ಪರಿಪಾಲಿಸು. ಎಂದುಕು ವಚ್ಚಿಂದು ಯುದ್ಧಂ, ಯುದ್ಧಂ ವಲ್ಲ ಏನ್ ಲಾಭಂ ಅನ್ನದಿ, ಯುದ್ಧಂ ವಲ್ಲ ಚವರಿಗೆ ಅವಡೋ ಒಕಟ ಚಾವಡಂ ತಪ್ಪ ಮರೊಕಟ ಉಂಡದು, ಅದೇ ಐಕ್ಯವಚ್ಚಂತೂ ಉಂಟೆ ಎಂತೋ ಲಾಭಂ ಪೊಂದುತ್ತಾನು, ನಾ ಮಾಟ ವಿನೋ ಅನಿ ಎಂತೋ ಬತಿವಾಲೇಡು. ಚೆಪ್ಪಾನು ಕದ ಮೀಕು ಈ ಮಹಿಷಾಸುರುಡು ಯೊಕ್ಕ ಬುದ್ಧಿ ಅಟುವಂಟಿದು ಕಾಬಟ್ಟಿ ತೆಗ ಬತಿವಾಲೇಟ ಅಂತ ವಿನಾಬಿಟ್ಟು ಚಿರುಂಡವು ನವ್ವಿಂದು. ನಾಹಂ ಪುರುಷಮಿಚ್ಛಾಮಿ ಪರಮಂ ಪುರುಷಂ ವಿನಾ, ನೀನು ಪರಮ ಪುರುಷುಣ್ಣಿ ತಪ್ಪ ಮರೊಕಂಡು ಅವಣ್ಣಿ ಕೋರುಕೋನು, ಒಕ್ಕ ಪರಮ ಪುರುಷುಡೇ ನನ್ನ ಭರಿಸ್ತಾಡು. ಅಗ್ನಿನಿ ಭರಿಸಾಲಂತೇ ಅಗ್ನಿ ವಂಟಿ ಶಕ್ತಿ ಕಲಿಗಿನ ವಾಡೇ ಉಂಡಾಲಿ. ಓ ತೋಟ ನಿಪ್ಪುಕೊಂಡ ಉಂದಂಡಿ, ನಿಪ್ಪು ವೆಲಿಗಿಂಚಿ ನಿಪ್ಪುಲೇ ವೇಸ್ತೇ ಆ ನಿಪ್ಪು ತಟ್ಟುಕೊಂಟುಂದು, ಕಾನಿ ಮನಲಾಂಟಿ ವಾಡಿ ಮೀದ ನಿಪ್ಪುಲು ವೆಲಿಗಿಂಚಿ ವೇಸ್ತೇ మనం చప్పుర కాలిపోతాం. దీపాలు వెలిగించాక ఈ దీపాలన్నీ యజ్ఞగుండంలో వేస్తే యజ్ఞగుండంలో మంట ఉంది కనుక ఈ దీపాల మంటని స్వీకరిస్తుంది, ఇంకా మండుతుంది. అదే వెలుగుతున్న దీపం పట్టుకొచ్చి ఏ సామాన్య మానవుడి శిరస్సు మీద వేస్తే వాడి శిరస్సు కాస్త కాలిపోతుంది, వాడు ఎందుకు పనికిరకుండా పోతాడు. అగ్నిని నేను తాం అగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు దుష్టాం అని వేదం స్తోత్రం చేస్తుంది అమ్మని. అగ్నివర్ణ మహాతేజశ్శాలిని. అగ్నికి దాహక శక్తి ప్రసాదించింది అమ్మ, అందుకే నేను దాహక శక్తి కలిగిన అగ్నికి కూడా అగ్నిత్వం ఇచ్చిందానని. అలాంటి అగ్నిని అగ్నిస్వరూపుడైన పరమపురుషుడు కామేశ్వరుడు తప్ప మరెవరూ భరించలేరు. నువ్వు జడువి, మూర్ఖుడివి, తొందరపడి నా వెంటబడితే భ్రష్టుడి అవుతావు, నన్ను తాకితే భస్మం అయిపోతావు. అయినా నీకు తెలియదిట్రా ఈ సంసారంలో ఏం సుఖమున్నది. ఒకసారండి ఈ శరీరం గురించి ఆలోచించు. శరీరము అంటే చెమట, మలమూత్రాలు, ఆహార వాంఛ వీటితో కూడినది. మన శరీరంలోకి ఎంత పవిత్ర ఆహారం వేసినా మళ్ళీ అది మలమూత్రాలుగా బయటకు వస్తుంది తప్ప పవిత్రమైన ఆహారంగా మారదు. గొప్ప పాయసం కానీ దద్వోజనం కానీ బయట ఉన్నప్పుడు ఎంత బాగుంటాయో ఒకసారి మన కడుపులో కడితే ఏం ఉపయోగం దానివల్ల. అందుకే అమ్మ సుస్పష్టంగా ఏముందో తెలిసిన, కిమిచ్చ శిచమందాత్మన్ మూత్రాగారస్య సేవనం అంది. మన శరీరం మలమూత్రాల యొక్క నిలయం. అసలు నిజంగా మొబైల్ లిటరీని ఎవడన్నా ఉన్నాడంటే ఈ మానవుడే. ఈ దౌర్భాగ్యపు శరీరం మీద వ్యామోహం ఎందుకు పెట్టుకుంటావు? ఇప్పటికైనా దేవతలకు నువ్వు చేసిన ద్రోహం మరిచిపోయి పాతాళానికి పోతే నిన్ను క్షమిస్తాను, నీకు నరకం రాకుండా మోక్షం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. నిజం చెబుతున్నాను విను, లేదంటే నీ కర్మ నిన్ను ఎవడో బాగు చేయలేడు. నా పరాక్రమం వల్ల ఇప్పటికే నీ వాళ్ళంతా పోయారు, ఇక చిట్ట చివరిగా నువ్వు మిగిలే ఉనగానే వాడు మళ్ళీ బతిమాలుకుంటూ, అమాయకురాలివి నువ్వు, నీకు ఇంకా తెలియదు, అందమున్నది కాస్తో కొస్తో పరాక్రమం ఉంది కానీ జీవితం ఎలా గడుపుకోవాలో తెలియదు, తెలివితేటలు లేని సౌందర్యమణివి నీవు. నీకు రహస్యం చెబుతున్నా విను, పూర్వం సింహళ ద్వీపాన్ని ఒక రాజుగారు పరిపాలించేవాడు. ఆయన చాలా గొప్పవాడు, చంద్రసేనుడు ఆయన పేరు. ఈ చంద్రసేన మహారాజు గారికి ఇద్దరు కూతుళ్ళు. పెద్ద కూతురికి మందోదరి అని పేరెట్టాడు, రెండో కూతురికి ఇందుమతి అని పేరెట్టాడు. ఇంత ఈ కథ మహిషాసురుడు చెబుతున్నాడు అండి. అమ్మవారికి యుద్ధరంగంలో మహిషాసురుడు కూడా నీతులు చెబుతున్నాడు. నీతులు చెప్పడానికి ప్రతివాడికి అవకాశం వస్తూ ఉంటుంది అన్నమాట. అలాగా ఏ ఎక్కడ జగదంబ ఆవిడకి కూడా కథలు చెబుతున్నాడు. కాబట్టి ఎప్పుడూ కూడా చెప్పేటటువంటి నీతులు ప్రామాణికంగా ప్రామాణికంగా ఉండాలి, శాస్త్ర విహితమై ఉండాలి, అవి లేనివి చెప్పకూడదు. అయితే ఇక్కడ మహిషాసురుడికి ఒక గొప్పతనం ఉన్నది. మహిషాసురుడు కూడా చదువుకున్నాడు. మూర్ఖుల్లో కూడా చదువుకున్న వాళ్ళు ఉంటారు. చదువుకున్న మూర్ఖులు మూర్ఖ విద్యావేత్తలు, విద్యామూర్ఖులు అని రెండు రకాలు ఉంటారు. వీడు విద్యామూర్ఖుడు, కాస్త చదువుకున్న మూర్ఖుడు. వీడు చెప్పిన కథ కరెక్ట్ పైగా. అందుకని అమ్మవారికి కూడా ఒక సలహా ఇస్తూ, సుందరి ఇవాళ నువ్వు పెళ్లి చేసుకోకపోతే నన్ను భవిష్యత్తులో పశ్చాత్తాపం పొందుతావు, నీ జీవితం పాడైపోతుంది అని ఒక ఉదాహరణ చెప్పాడు. ఆ ఉదాహరణ ఎవరికి చెప్పాలో చెప్పకుండా అమ్మకి చెప్పాడు, అది వాడు చేసిన పొరపాటు. పూర్వం సింహళ దేశాన్ని చంద్రసేనుడు అనే రాజు పాలించేవాడు. ఈ చంద్రసేనుడికి ఇద్దరు కూతుళ్ళు, పెద్దమ్మాయి పేరు మండోదరి, రెండో ఆవిడ పేరు ఇందుమతి. ఇద్దరు అంతగత్తెలే. అందులో పెద్ద కూతురు మరింత సౌందర్యవతి. ఈ ప్రపంచంలో ఉన్న అందమంతా కరిగించి ముద్ద చేసి ఆ ముద్దని మూసలో పోసి బ్రహ్మదేవుడు ఆమె రూపంలో సృష్టించినట్టు ఉండేది. ఆవిడ క్రమంగా యుక్త వయస్కురాలయ్యింది. అప్పుడు రాజుగారు, మా అమ్మాయి పెద్దదవుతోంది, మంచి వరుడికి ఇచ్చి పెళ్లి చేద్దామనుకుని కూతుర్ని పిలిచాడు. అమ్మాయి నీవా నవయువతి వయ్యావు, చదువుకున్న దానివి, పెళ్లి సంబంధం చూద్దాం అనుకుంటున్నాను. మద్ర దేశాన్ని సుధన్వుడు అనే ఒక రాజు పరిపాలిస్తున్నాడు. ఈ సుధన్వుడికి కంబుగ్రీవుడను కొడుకున్నాడు. వీడు చాలా అందగాడు, తెలివైనవాడు కూడా. తస్య పుత్రో అతి మేధావి కంబుగ్రీవః అతి విశ్రుతః. మద్రదేశపు రాజు సుధన్వుడి కొడుకు కంబుగ్రీవుడు పండితుడు, తెలివైనవాడు, బాగా చదువుకున్నవాడు, అందగాడు. అతని గురించి ఎంతోమంది నా దగ్గరకు వచ్చి, మీ అమ్మాయికి తగినవాడండి, అటువంటి వాడైతేనే ఈ సౌందర్యానికి సరిపోతాడు, మీ అమ్మాయి సుందరి చదువుకున్నది, వాడు సుందరుడు చదువుకున్నాడు, ఇద్దరికీ వివాహం అయితే దాంపత్యం బాగుంటుందని చెబుతున్నారు. నీకు ఇష్టమైతే ఆ కుర్రవాడిని పిలిచి పెళ్లి సంబంధానికి కావలసిన ఏర్పాట్లన్నీ నేను చేస్తాను అనగా, నాకు అసలు ఈ భర్త వద్దు, భార్య వద్దు, అసలు ఈ సంబంధాలే ఇష్టం లేదు, నాహం పతిం కరిష్యామి, నేను అసలు పెళ్ళే చేసుకుని నాకు మొగుడుద్ది వద్దు, బ్రహ్మచర్య దీక్షతో బతుకుతాను, ఈ పెళ్లి వల్ల స్వాతంత్ర్యం పోతుంది, నేను స్త్రీవాద రచయిత్రిని కాబట్టి ఆడవాళ్ళ హక్కుల గురించి పోరాడుతూ ఉంటాను నేను, పెళ్లి చేసుకుంటే ఎవడో వస్తాడు, ఆ వచ్చిన వాడు ఎక్కడ పుట్టాడో ఎక్కడ పెరిగాడో తెలియదు. అక్కడి నుంచి వాడిని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నా స్వాతంత్ర్యం పోతుంది. ఏ పెళ్ళైనంత మాత్రం చేత వాడి చేతిలో కీలుబొమ్మ అయిపోవాలా, వాడు పెసరట్టు అంటే పెసరట్టు చేసి పెట్టాలా, పెసరట్టు అంటే పెసరట్టు పెట్టాలా, దొండకాయ అంటే దొండకాయ, బెండకాయ అంటే బెండకాయ పెట్టాలా. ఈ విధంగా ఎవడో ముక్కు ముఖం తెలియని వాడు వచ్చి నా మీద కత్తనం చేస్తే నేను భరించలేను. స్వాతంత్ర్యాన్ మోక్షమిత్యాహు పండితాహ శాస్త్రకోవిదాహ. బాగా చదువుకున్న పండితులు స్వాతంత్ర్యమే జన్మ హక్కు అని చాటారు. స్వాతంత్ర్యం పోతుంది ఆడదానికి పెళ్లితో, కాబట్టి ఈ పీడ నాకొద్దు, హాయిగా నేను బ్రహ్మచారిణిగా బతుకుతాను, సాటి స్త్రీలతో కబుర్లు చెప్పుకుంటాను, పెళ్లి చేసుకోకపోయినా ఈ సింహాసనాన్ని నేను పరిపాలిస్తాను, ఎలాగో మేమిద్దరం ఆడపిల్లలమిగా పెద్దదాన్ని కనుక ఈ రాజ్యానికి వారసురాలై చక్కగా సక్రమంగా రాజ్యపాలన చేస్తాను, సుఖంగా ఉంటాను. నాకేం వద్దు బాబు, పెళ్లి వల్ల భర్తతో చికాకు, ఆడబిడ్డలతో చికాకు, ఆడబడుతులు ఏడిపిస్తారట, అత్తామామలు తిడతారట, దిక్కుమాలత్తగారైతే పొద్దునుంచి సాయంకాలం దాకా పనులు చెబుతుందట, కొంతమంది అత్తగారులు కోడల్ని పట్టి ప్రాణం తీసేస్తూ ఉంటారు, కొడుక్కేం చెప్పుకోలేరు కానీ ఈ కోడల్ని ఎలా చంపుదామా ఎలా పీడిద్దామా అని చూస్తారు. కోడలా నాలుగు మేడలు తీసుకురా, కోడలా నాకు ఈ చాకరీ చెయ్యి, నీ కొడుకు పుట్టాడు లేక నీ కూతురు పుట్టింది, నీకు అక్కడ ఆస్తుంది ఇక్కడ పాస్తుంది అని ఈ కోడల్ని పట్టి పీడించడంలో అత్తలంత భయంకర స్త్రీలు ఉండరు. కాబట్టి నాకు వద్దు బాబు ఈ పెళ్ళి పో అని ఏదో అన్నిటినీ సర్దుకున్నాక ఆ భర్త అయినా బాగుంటాడా అంటే ఏమో, ఇవాళ బాగున్నవాడు రేపు పొద్దున దుర్వ్యసనాల పాలవ్వచ్చు, పోనివాడు మంచివాడైనా రేపు గర్భం ధరించాక పిల్లాడే పుడతాడో పిల్లలే పుడుతుందో, ఈ కడుపులో బిడ్డలు అడ్డం తిరిగితే మేము చచ్చిపోవచ్చు, పిల్లలు పుట్టాక అందమంతా పోతుందిట, ముఖంలో ముడతలు వస్తాయట, పొట్ట పాడైపోతుందిట, అప్పుడు అసలు భరించలేను. తీరా ఇవన్నీ బాగున్నా కాలయోగాత్ మృతే తస్మిన్ నారీస్యా దుఃఖభాజనం. తీరా పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ అన్నీ బాగున్న సమయంలో నేను చచ్చిపోతే అదో దుఃఖం, భార్య చచ్చిపోతే ఈ భర్త గారు రెండో పెళ్లి చేసుకుని నా పిల్లల్ని పాడు చేస్తాడు, నేను ఏదో కారణం చేత చచ్చిపోయాను అనుకుందాం, నేను చచ్చిపోతే అప్పటికే నాకు పిల్లలు పుడతారు, ఆ దౌర్భాగ్యుడి వల్ల ఈ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి ఉండరు, అప్పుడు వాడు రెండో పెళ్లి చేసుకుంటే ఈ నా పిల్లల సంగతి ఏమిటి, ఎంత ఆలోచనో చూడండి. ఇదేం ఆలోచన అండి బాబు, పెళ్ళైన వెంటనే మొగుడు చచ్చిపోతాడా లేక నేను చచ్చిపోతానా, నాకు పిల్లలు పుడితే నేను మరణిస్తే ఆ రెండో పెళ్ళి ఆయన చేసుకుంటే ఆ రెండో పెళ్ళం వచ్చి నా పిల్లల్ని ఏం చేసుకుందో తెలియదు. అది ఇది కాక నా భర్తే పోతే వైధవ్యం పరమ దుఃఖం శోక సంతాప కారకం. వైధవ్యం మరీ దుఃఖం, ఈ అమ్మలక్కలంతా వచ్చి పసుపు కుంకం దూరం అయిపోయిందేవు నీ ముఖం చూడకూడదు అని నా ప్రాణం తీస్తారు. నా ముఖంలో ఏం తేడా ఉంది, ఏ వాడు ఉంటే పసుపు రాసుకోవాలా, వాడెవడో వస్తేనే కుంకం పెట్టుకోవాలా, ఈ పసుపు కుంకాలు ఏమన్నా వాడు సృష్టించాడా, వాడు తెస్తే గాజులు తీసేసి మంగళసూత్రం తీసేసి పసుపు కుంకాలు తీసి వేసి ఏడిపిస్తారు, అది ఒక బాధ. ఇవి నేను పడలేను, నాకు వద్దందుటే. ఈ కూతురు ఇన్ని కబుర్లు చెప్పగానే ఈయన బుర్రగొక్కని గోరు దేవుడా, ఏం వాదం చేసావు, అందుకే కలియుగంలో వాళ్ళు భవిష్యత్తులో నిన్నే ఆదర్శంగా పెట్టుకుంటారులే అనుకుని, అమ్మాయి వివాహం అంటే ఏదో పిల్లలు పుట్టడం చావడం రెండో పెళ్లి కొట్టుకు చావడమే అనుకుంటున్నావా, దాంపత్యం అనేది ఒక ఆదర్శ జీవితం, ఈ దంపతులిద్దరూ శివపార్వతుల్లా కలిసి ఉండి ధర్మ కార్యాచరణలు చేసి మహాత్ములు ఎవరన్నా పురాణాలు చెబుతూ ఉంటే గుంటూరు సంపత్ నగర్లో సాయంకాలం అయ్యేసరికి ఇద్దరూ కలిసి బయలుదేరి వెళ్ళి ఇలా దంపతులు ఆదర్శంగా ఉండి ధర్మ సంస్థాపన చేసుకోవడానికి సంసారం తప్ప, సంసారం మనుషుల్ని భ్రష్టులు చేయటం కోసం కాదు. ఎవడికి వాడే సంసారం వద్దు, మేము విడిగా ఉంటామంటే అప్పుడు ఈ జనం ఎక్కడి నుంచి పుడతారు, ఈ సృష్టి క్రమం అక్రమం కాదా, ఇది ఎలా కొనసాగుతుంది. అందుకే జ్ఞానులు ఆశ్రమముల గృహస్థాశ్రమం గొప్పది అన్నారు. ఆశ్రమాలన్నింటిలోకి ఉత్తమాశ్రమం గృహస్థాశ్రమం. అటువంటి గృహస్థాశ్రమాన్ని నువ్వు స్వీకరించనగా నువ్వు ఎంత చెప్పినా నేను విన్నా అన్న అందుట. సరే చెప్పి చెప్పి విసిగిపోయాడు ఆయన. కొంతమంది మొండేళ్ళు ఎవరి మాట వినరు. ఇలా కొద్ది రోజులు గడిచింది. 4 సంవత్సరాలు గడిచాక ఒకనాడు మండోదరి ఉద్యానవనంలో పువ్వులు కోసుకుంటూ చెలికత్తెలతో తిరుగుతోంది. పక్కన ఓ చెలికత్తె సైరంధ్రి జాతి స్త్రీ పువ్వులు కోసి దండలు కడుతున్నది. సైరంధ్రి అనే ఒక జాతి వాళ్ళు పూర్వం ఉండేవారు. వీళ్ళ పని ఏమిటి అంటే చక్కగా పువ్వులు మాలల కింద కట్టడం, సుగంధ ద్రవ్యాలు తయారు చేయటం, పెర్ఫ్యూమ్స్ ఫ్యాక్టరీ అన్నమాట, ఇవి తయారు చేసి రాజకుమార్తెకి ఇవ్వటం. వాళ్ళు ఎప్పుడు కూడా ఎంగిలి తినరు, నియమనిష్టలతో బతుకుతారు, పతివ్రతల కింద ఉంటారు. భార్య, భర్త, పిల్లలు అందరూ అంతఃపురంలోనే కాపురం పెట్టేవారట. వాళ్ళు భర్త గారిని ఎక్కడో పెట్టి భార్య ఒక్కతే ఉండడం వాళ్ళకి నిషిద్ధం. అందుకే వాళ్ళు ఉద్యోగానికి వచ్చేటప్పుడే, మహారాజా మేము సైరంధ్రి జాతి స్త్రీలం, మీకు పూలకి సంబంధించినవి, పరిమళాలకి సంబంధించినవి అన్ని పనులు మేము చేసి పెడతాం, కానీ మా మొగుడు పిల్లలకు ఒక క్వార్టర్ ఇవ్వండి, మేము మీ దగ్గరే ఉంటామని చెప్పేవారట. అంత జాగ్రత్తగా ఉండే పరమపతివ్రత జాతికి చెందినవాడు సైరంధ్రి జాతి స్త్రీలంటే. వాళ్ళు దండలు కడితే ఆ దండలు ఎంత బాగుంటాయో, కొంతమంది పువ్వులు దండలు కడతారా, ఈ పువ్విటు ఈ పువ్విటు వాడిపోతాయి. పువ్వులు చక్కగా ఒకదానికోటి క్రమం తప్పకుండా ఊడిపోకుండా కూర్చటంలో వాళ్ళని మించిన వాళ్ళు లేరు. అందుకే పూర్వం ప్రత్యేకంగా ఆ జాతి వాళ్ళని మహారాజులు అంతఃపురాల్లో పెట్టి పోషించేవారు. అందుకే ద్రౌపది సైరంధ్రి జాతి స్త్రీ రూపంలో అక్కడ ప్రవేశించింది. ఎందుకంటే సైరంధ్రి జాతి స్త్రీలు ఎంగిళ్ళు తినరు, మిగిలిపోయిన ఆహారాలు తినరు, నియమనిష్టలతో ఉంటారు. అందుకని నేను ఆ నియమంతో అక్కడికి వెడతానన్నది ఆవిడ. ఇంకా సైరంధ్రి జాతి స్త్రీలు గంధములు అరగదీసి రకరకాల గంధములను మిక్స్ చేసి వాటిని ఒంటికి పూస్తే శరీరం 2-3 రోజులు స్నానం చేయకపోయినా సువాసనతో ఉంటుందిట. అంత అందంగా గంధములు అరగదీసి రాజుగారి యొక్క పరివారాలకు ఇచ్చేవారు వాళ్ళు. చెప్పగా రకరకాల సుగంధాలు ద్రవ్యాలు మిక్స్ చేయటంలో వాళ్ళు ఆరితేరిన వాళ్ళు. ఇప్పుడు వాళ్ళంటే మనం ఏవో సెంట్లు కొట్టుకుంటున్నాం, కానీ పూర్వం ఇలాంటి దరిద్రపు సెంట్లు కొట్టుకునేవారు కాదు. ఇవన్నీ కెమికల్స్. పూర్వం గంధపు చెక్కలు, తర్వాత పచ్చకర్పూరము, యాలకులు, లవంగాలు, ఆ కర్పూర పుటరటే అని ఒకటి ఉంటుంది, వాటిల్లో వచ్చే కర్పూరము, ఇలాంటి సుగంధ ద్రవ్యాలన్నీ తెప్పించేవారు. గంధం అరగదీసి కొంచెం యాలకుల యొక్క ముద్ద కలిపి, కొద్దిగా లవంగం కలిపి, పచ్చకర్పూరం కలిపి వీటితో ఒక లేపనాలు తయారు చేసేవారు. ఈ లేపనం ఒంటికి పూసుకుంటే చల్లగా హాయిగా ఉంటుంది, అసలు దుర్వాసన శరీరం నుంచి రాదు. ఇవి తయారు చేయటంలో ఆ రోజుల్లో ట్రైనింగ్ పుచ్చుకున్నటువంటి వాళ్ళు సైరంధ్రి జాతి వాళ్ళు అన్నమాట. అటువంటి సైరంధ్రి జాతి స్త్రీ ఈ మండోదరి పక్క నుండి పూలమాల కడుతోంది. అలా పూలమాల కడుతూ ఉండగా టకటక శబ్దం అయ్యింది. అప్పుడు మండోదరి, ఏవో గుర్రాల గిట్టల శబ్దాలు, ఏనుగుల యొక్క ఘేంకారాలు వినబడుతున్నాయి, మన ఉద్యానవనం పక్క నుంచి ఎవరో వెడుతున్నట్టున్నారు, చూడు ఎవరో అందిట. అప్పుడు ఈమె, ఈ సైరంధ్రి, ఉద్యానవనం బయటకు వచ్చి చూసింది. అక్కడ ఒక మహాసైన్యం అటు ఇటు నడుస్తూ కనపడింది. ఏనుగులున్నాయి, గుర్రాలున్నాయి, రథాలున్నాయి, కాలినడకన కొంతమంది ఎడుతున్నారు. ఇలా చతురంగ బలములతో ఒక మహారాజు గారు ఈ సింహళ ద్వీపం గుండా ప్రయాణం చేస్తున్నాడు. వెంటనే సైరంధ్రి మండోదరి దగ్గరకు వచ్చి, చెలి, ఎవరో ఒక మహారాజు చతురంగ బలాలతో మన రాజ్యం మీదుగా ప్రయాణం చేస్తున్నాడు అనగానే ఈవిడికి కుతూహలం కలిగింది. ఎందుకంటే సింహళం సముద్ర మధ్యంలో ఉండే ద్వీపం, ద్వీపములోకి ప్రత్యేకంగా ఎవడో మహారాజు ఎందుకు వచ్చినట్టు అని అనుమానం వచ్చింది. అందుకని తాను కూడా బయటకు వచ్చి ఆ రాజును చూసింది. ఆ రాజుగారు ఈవిడ చూశాడు. ఒక్కసారి మండోదరిని చూడగానే ఆయన చకితుడైపోయాడు. టక్కున రథాన్ని నాపి రథంలోంచి దిగొచ్చి, సుందరి నీవెవరివి, నేను కోసల రాజుగారిని, ఇక్కడ చంద్రసేనుడని ఒక మహారాజు ఉన్నట్ట, ఆ మహారాజు గారు మా దేశాన్ని చూచి మా ఆతిథ్యం స్వీకరించి వెళ్ళమంటే ఓడల మీద చతురంగ బలాల్ని వెంట పెట్టుకుని ఇక్కడికి వచ్చాను, ఇక్కడ ఒక మాసం పాటు ఉంటాను, నెల్లాళ్ల పాటు సింహళ ద్వీపంలో ఉన్న విశేషములు చూసి మళ్ళీ ఓడలెక్కి మా సైనికులతో పాటు కోసల దేశానికి వెళ్ళిపోతాను, ఈ దేశాన్ని పరిపాలిస్తున్న చంద్రసేన మహారాజు స్వయంగా ఆహ్వానిస్తే వచ్చాను, నేను కోసల దేశపు రాజుని, ఇప్పుడిప్పుడే రాజ్య పరిపాలనలోకి అడుగుపెట్టాను, కుర్రాణి అన్నట్ట. అప్పుడు వెంటనే ఆవిడ మండోదరి సైరంధ్రికేసి తిరిగి, ఈ మొగాళ్ళతో నేను మాట్లాడను, పురుష్ అంటే నాకు చికాకు, అందుకని నువ్వే సమాధానం చెప్పండి. అప్పుడు ఈ సైరంధ్రి రాజుగారికేసి తిరిగి, మహారాజా, యువకులతో అందున రాజ్యపాలన చేసేవాళ్లతో కాముకులేమో అనే ఊహతోటి మా మండోదరి మాట్లాడడానికి భీష్మించు కూర్చుంది. ఇంతకీ ఈవిడెవరో నువ్వు అడిగావే, ఆవిడెవరో చెబుతున్నా విను, ఈ దేశాన్ని పరిపాలిస్తున్న చంద్రసేన మహారాజు గారేగా నిన్ను రమ్మనిక్కడికి పిలిచాడు, ఆ చంద్రసేనుడి పెద్ద కూతురు మండోదరి పరమసుందరీమణి అనగానే ఆయన తెల్లబోయి, మండోదరి గురించి ఎంతోమంది చెప్పారు, అందగత్తి అని విన్నాను కానీ కళ్ళారా ఇప్పుడే చూశాను, కన్ను చెదిరిపోయే సౌందర్యం ఏమిది. ఇటువంటి సుందరి గనక నాకు భార్య అయితే నా జీవితం బాగుపడిపోతుంది. ఓ సుందరి మండోదరి, ఈ సైరంధ్రితో మాట్లాడించడం కాదు, నాతో ముఖాముఖి మాట్లాడు. నేనేమనుకుంటున్నావు, సూర్యవంశ సముద్భవ రూపవాన్ బలవాన్ కాంత వయసాత్వత్సమఃపున. సూర్యవంశంలో ఇక్ష్వాకు వంశంలో పుట్టాను, మహావీరుణ్ణి, నా పేరు వీరసేనుడు. ఎంతోమంది నన్ను చూసినప్పుడల్లా, ఓహ్ నీకు మాంధాతకి పెద్ద తేడా లేదు, మీ వంశంలో మాంధాత అని ఒక రాజు ఉన్నాడు, ఆ రాజు అంతగా అందగాడివో నువ్వు అంత అందగాడివి అని నన్ను పొగుడుతున్నారు. దీన్ని బట్టి నేనేమిటో నీకు అర్థమయ్యి ఉంటుంది. ఈ మధ్యనే రాజ్యానికి వచ్చాను, రూపవంతుణ్ణి, అందగాణ్ణి, బలవంతుణ్ణి, నన్ను నేను పొగుడుకోకూడదు కానీ నీకంటే నేనే అందంగా ఉంటాను. మహాపరాక్రమవంతుణ్ణి, బహుశా మీ నాన్నగారు కూడా మన ఇద్దరికీ సంబంధం నిర్ణయించడానికి ఆహ్వానించాడో ఏమిటో. ఏది ఏమున్నా పక్కన పెట్టు, నీలాంటి సుందరీమణి నాలాంటి వాడిని పెళ్లి చేసుకుంటే సుఖపడుతుంది, నేను నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను, సింహాసనంలో పక్కనే కూర్చోబెట్టుకుంటాను, నువ్వు గీచిన గీటు దాటను, నువ్వు నాకు అత్యంత ప్రీతిపాత్రురాలివై నాతో కాపురం చేయకూడదా అని బతిమాలాడు. అప్పుడు మండోదరి యగాదిగా చూచి, మీ మగవాళ్ళ బుద్ధులే అంత, ఆడది కనపడితే పెళ్ళి 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 అంటారు, నాహం పతింకరిష్యామి అని మొండిగా అందిట. నేను జీవితంలో పెళ్ళంటూ చేసుకోను, తపస్సు చేస్తాను. సైరంధ్రి ఈ దౌర్భాగ్యుడికంటే అంది. పాపం సైరంధ్రి కొంచెం ఆలోచించబోయి చెలికెత్తే అందిట, ఇలాంటి రాజుగారు దొరకడేమో అంటే ఎన్ని చెప్పినా వినిపించుకోకుండా ఈ రాజును పొమ్మను, నేను పెళ్ళి చచ్చినా చేసుకొని అందిట. పాపం ఆయన బతిమాలుకుని బతిమాలుకుని చివరికి ఆవిడ అంతకంతకీ అసహ్యంగా తిడుతూ ఉంటే తట్టుకోలేక, మరీ బొత్తిగా కామంతో కళ్ళు మూసుకుపోయి తిడుతున్న దాని వెంటపడ్డం ఏమిటి, నువ్వు మూర్ఖుడివి, కాముకుడివి, నీచుడివి, నేను అసలు మగవాణ్ణే చూడను, పెళ్లి చేసుకోను అని తెగ తిడుతోంది, ఇష్టం వచ్చినట్టు తిడుతోంది మండోదరి. అటువంటి దాన్ని బతిమాలడం అనవసరం అనుకుని విమనస్కుడై మనస్సు కొంచెం బాధపడుతూ ఉండగా, ఇంకా మీ నాన్నగారి ముఖం కూడా చూడండి, ఎందుకు ఆయన అతిథిగా నెల్లాళ్ళు ఉండడం, ఇక్కడ ఉన్నంతకాలం నీ మాటలు నా గుండెల్లో గుచ్చుకుంటాయి అని రాజధానికి కూడా వెళ్లకుండా వెనక్కి తిరిగి వాడలెక్కి తన నగరానికి వెళ్ళిపోయాడు. అలా రాజుగారిని గెంటేసింది. ఒక 4 ఏళ్ళు గడిచాయి. ఈలోపు రాజుగారి 2వ కూతురు ఇందుమతి ఆవిడ యుక్త వయస్కురాలయ్యింది. ఆమెకు మంచి సంబంధం చూశాడు రాజుగారు. మహావీరుడైనటువంటి, సురూపుడైనటువంటి ఒక రాజుగారు ఆవిడ్ని వివాహం చేసుకున్నాడు. ఇక్కడ ఒక తమాషా జరిగిందిట. రాజుగారు 2వ కూతురికి సంబంధం తాను నిర్ణయించకుండా స్వయంవరం చాటాడు. ఎక్కడెక్కడి వాళ్ళు రాజాధిరాజులంతా మా అమ్మాయి స్వయంవరానికి రావచ్చు, మా అమ్మాయి చేతికి ఓ దండిస్తాను, మా చిన్న కూతురు ఇందుమతి ఎవడు నచ్చితే వాడి మెడలో దండ వేస్తుంది అన్నాడు ఆయన. దాంతో భూమండలంలో ఉన్న రాజకుమారులంతా వచ్చారు. రాజకుమారులందరినీ సభాభవనంలో కూర్చోబెట్టి చిన్న కూతురు చేతికి దండ ఇచ్చాడు ఆయన. ఈ దండ ఆవిడ ఒక మహారాజు గారి మెడలో వేసింది. ఈ సభలోకి ఇందుమతిని పెళ్లి చేసుకోవాలనే కోరికతో దాదాపు 1600 మంది రాజకుమారులు వచ్చారట. ఆ రాజకుమారుల్లో మద్రదేశానికి చెందినటువంటి ఒక కుర్రాడు, ఒక రాజుగారికి సంబంధించిన కుటుంబంలో పుట్టినవాడు ఒకడు వచ్చాడు. వాడు ఆ యగాదిగా ఇలా సభంతా చూడటం మొదలెట్టాట. ఆ సమయంలో ఇందుమతికి చేతికి దండిచ్చి ఇందుమతితో పాటు అక్కడికి వచ్చింది మండోదరి. ఈ మండోదరి వాడిని చూచింది, వాడు మండోదరిని చూచాడు. ఎప్పుడూ ఎవడిని పెళ్లి చేసుకోనన్న ఈమె వాడిని చూడగానే కొంచెం మనస్సులో వీడిని పెళ్లి చేసుకుంటే బాగుండేమో అనే ఊహని పొందింది. అయినా నేను పెళ్లి చేసుకోను, తపస్సు చేసుకుంటానని భీష్మించిందిగా, అందుకని తన మాట బయటికి పెట్టలేదు. ఆ తర్వాత చిన్న కూతురికి ఇందుమతికి అతడు వరించినటువంటి ఒక గొప్ప మహానుభావుడితోటి, ఆమె వరించినటువంటి వరుడితో పెళ్ళైపోయింది. ఆ పెళ్ళిలో వైభవాలు చూసింది. పెళ్ళంటే ఎంత బాగుంటుందా అబ్బా అనుకుందిట. అంతవరకు పెళ్ళిళ్ళు చూడలేదు ఆవిడ. చెల్లెలు పెళ్ళి వాళ్ళిద్దరూ నెత్తివే తలంబ్రాలు పోసుకోవడం, ఒకళ్ళొకళ్ళు చూడడం, పైన కింద కాళ్ళు అవి తొక్కుకోవడం, చేతులు పుచ్చుకోవడం, అగ్నిహోత్రం చుట్టూ తిరగడం, ఇవన్నీ చూడగానే దీనికి ముచ్చట కలిగింది. అందులో స్వయంవరంలోకి ఒక శఠుడు వచ్చాడని చెప్పుకున్నాక మద్రదేశం వాడు వాడిని చూచింది. చూచి వాడికి ఒక రోజున కబురు పెట్టిందట ఈ పెళ్లిలో. తమ ఆహూయ నృపంగేహే, వాడి పేరు పారిబరుహుడు, మద్రదేశంలో పుట్టినటువంటి వాడు. అటువంటి వాడిని పిలిచి, ఏమండి నన్ను చాలామంది పెళ్లి చేసుకుందాం అనుకున్నారు, నేను అసలు పెళ్ళే వద్దనుకున్నాను, మా చెల్లెలు స్వయంవరంలో మిమ్మల్ని చూచాను, మీరు నన్ను చూచారు, మీరు కొద్దిగా కన్ను కూడా గీటారు నాకు అర్థమైంది, మీరు నన్ను పెళ్లి చేసుకుంటారంటే వాడు కళ్ళు తిరిగినంత పనే కింద పడిపోయి, సుందరి ఇది నిజమేనా, ఇది నిజమేనా, నీకోసం ఎంతోమంది గజగజలాడుతుంటే వాళ్ళందరినీ కాదని నన్ను చేసుకుంటున్నావా అన్నట్ట. అంతేనండి అందుట, నీ పేరేమిటంటే నా పేరు చారుదృష్ణుడు అన్నట్ట. వెంటనే ఆవిడ తండ్రిని పిలిచి, నాన్న నాన్న చెల్లెలు స్వయంవరంలో మద్రదేశం నుంచి వచ్చిన ఒక క్షత్రియుణ్ణి చూశాను, అతని పేరు చారుదృష్ణుడు, వాడు నాకు చాలా ఇష్టుడిగా కనపడ్డాడు, వాడిని చూడగానే ముచ్చట కలుగుతుంది పెళ్లి చేసుకోవాలని. పెళ్లి చేస్తావా అంటే రాజుగారు నెత్తిని ఒరుగు కొట్టుకుని, వాడి గురించి ఎన్నో విన్నానే, వాడు తాగుబోతాడని, నిత్యం వ్యభిచారం చేస్తాడని, నీచుడని, ఎప్పుడు ఎవరితో తిరుగుతాడో తెలియదని విన్నాను, ఇన్నాళ్ళు పెళ్లి చేసుకోనని భీష్మించుకుని చివరికి ఈ దౌర్భాగ్యుని చేసుకుంటావా అన్నట్ట. మీరన్నీ అలాగే చెబుతారని చాలా మంచివాడండి అందుట. ఇదే పెద్ద సమస్య అండి జీవులకి. తా వలచింది రంభ, మునిగింది గంగ అన్నారు. అలాగే ఇంట్లో మంచి మంచి సంబంధాలు తెస్తూ ఉంటే తల్లిదండ్రులు కాదంటారు కొంతమంది, ఎందుకు పనికిరాని వాడు ప్రేమిస్తారు. ఇలాంటివి నా జీవితంలో ఎన్నో చూసి శిష్యుల్ని చూసి విసిగిపోయాను. రెగ్యులర్గా బీఎస్సీ ఫస్ట్ క్లాసులో పాస్ అయిన ఒక అమ్మాయి మా పీఠానికి వచ్చేది, బంగారంలో ఉండేది, మంచి సంప్రదాయ కుటుంబానికి చెందిన అమ్మాయి, నిజంగా చెబితే ఆశ్చర్యపోతారు. ఆ దౌర్భాగ్యుని పెళ్లి చేసుకుంటే చచ్చిపోతావే, వాడు నీచుడే అని ఎంతమంది చెప్పారో, చివరికి ఆ తండ్రి వచ్చి గురువుగారు మీరు చెబితే వింటుందేమో అంటే నేను చెప్పి చూశాను, నేను చెబుతున్నానండి పీఠానికి కూడా రావడం మానేసి వాడితో పాటు వెళ్ళిపోయింది. ఈ కథను కొంచెం ఆడపిల్లలకు వినిపించడం మీకు పుణ్యం ఉంటుంది. నా కళ్ళారా చూసి ఆ పిల్లలు చూసినప్పుడు ఏడుస్తూ ఉంటాను నేను, ఎందుకంటే వాత్సల్యం వల్ల. అయ్యో అప్పుడప్పుడు మన దగ్గరకు వచ్చేది గురువుగారు గురువుగారని, ఇలాంటి పిల్ల తల్లిదండ్రుల్ని కాదని ఒక దౌర్భాగ్యుని చేసుకుంది, వాడా సర్వనాశనం చేసి జైల్లో కూర్చున్నాడు, రోగగ్రస్తురాలి, ఏ క్షణంలో చూస్తుందో తెలియదు, అలా ఉంది. ఇలా ఒకటి కాదు, ఇది కర్మం అంటారండి. ఇలాంటి కర్మములు మనకి రాకుండా ఉండాలంటే అనుక్షణం భగవతిని గట్టిగా పట్టుకోవాలి. నేను అందుకే కొన్ని వందల సార్లు చెబుతున్నాను, పిల్లలకు అంతో ఎంతో సంస్కారం నేర్పండి, వాళ్ళకి ఏదో ఒక మంత్రం గురువుల ద్వారా ఉపదేశంగా అందించండి. మంత్ర జపము చేయువాని మాటకెదురుకో అని నేను మానవ కథలో రాశాను ఆ పుస్తకం. బహుశా అదృష్టం బాగుంటే గురువుల కటాక్షం అంటే 31వ తారీఖున ఆదివారం ఆవిష్కరణ అనుకుంటున్నాం. ఆ పుస్తకం పిల్లలకి ఇవ్వండి, చదివించండి. గురువులు ఇచ్చిన మంత్రాన్ని శ్రద్ధతో చేసేవాడి మాటకు ఎదురుండదు, వాడు ఏమంటే అది అయిపోతుంది, అప్పుడు వాళ్ళు సరైన దారిలో పడతారు. గురుభక్తితో గురువిచ్చిన మంత్రమును నమ్మకముతో చేసిన వాళ్ళంతా బాగుపడ్డారు. పిల్లలకి పురాణ కథలు వినిపించాలి, వారి చేత మంత్రజపం చేయించాలి, సంస్కారవంతమైన సినిమాలు చూపించాలి. పాతకాలంలో తీసిన మాయాబజారో, పాతాళ భైరవో, గుణసుందరి కథ, ఇటువంటి సినిమాలు పిల్లలకు చూపిస్తే బాగుపడతారు. ఈ దరిద్రపు సినిమాలు ఏమున్నాయి ఇప్పుడు, ఒక్కొక్క పాట వింటే నాకు భయం వేస్తుంది అనమాట. అసలు ఇదేం కవిత్వం రా బాబు అనిపిస్తుంది. కారణం ఏదైనా పక్కన పెట్టండి, కానీ మనిషి మాత్రం జీవితంలో ఒక్కసారి పొరపాటు చేస్తే ఆ పొరపాటు దిద్దుకోలేడు. వివాహ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. అన్నీ తెలుసుండి పెద్దలు కూడా పుట్టలో పడితే ఎవడేం చేయలేడు, కానీ చూస్తూ చూస్తూ నీచుడేం తెలుసుండి పుట్టలో పడటం పెట్టండి. అవతల వాడు ఎవడో తెలియకపోతే అది పక్కన పెట్టండి. వాడేమో ఏం చేస్తున్నాడో తెలుసు అమ్మాయికి, వాడి మొహానికి వాడు చేసే పని ఏమిటి, రోజు ఆ స్కూటర్ని 2 దెబ్బలు కొట్టి అందులోంచి పెట్రోల్ తీసి అమ్ముకుంటాడు, సాయంత్రం అయితే తెగ తాగేస్తున్నాడు, అందరూ చూస్తున్నారు, వాడు ఇష్టం వచ్చినట్టు బండ బూతులు తిడతాడు, వాడి బాత్తమే బూతాయి, అటువంటి వాడిని చేయి పుచ్చుకుని వెళ్ళిపోతే ఏమైపోతారు. ఈ మండోదరి కథ చెప్పింది మహిషాసురుడైనా అందరికీ ఉపయోగపడే ఒక గొప్ప కథ చెప్పాడు వాడు. ఒక్కొక్కప్పుడు మూర్ఖులు కూడా మంచి మాటలు చెబుతారు. హిరణ్యకశిపుడు కొడుక్కు ఒక మంచి బోధ చేసినట్టుగా వీడు అమ్మవారి వంకతో మనకు బోధ చేశాడు. అందుకే వ్యాసుల వారు వాడు చెప్పిన ఉదాహరణ కూడా విడిచిపెట్టకుండా రాశాడు. వ్యాసుడేం తెలివి తక్కువవాడు కాదు. బాలాదపి సుభాషితం, చిన్నపిల్లవాడు చెప్పినా మంచి మాట వినాలట, మూర్ఖుడు చెప్పినా మంచి కథ వినాలట. మంచి ఎవడు చెప్పినా వినొచ్చు, వాడు చదువుకున్నా చదువుకోకపోయినా, చెడ్డ చెబితే వినకూడదు. కానీ ఈ సుందరీమణి ఎంతోమంది మహానుభావులు వీరులు వచ్చి పెళ్లి చేసుకుంటామంటే కాదంది, ఇప్పుడేమో శఠుడు విఠుడు మూర్ఖుడి వల్ల పడింది, అందుకని తండ్రి నెత్తి నోరు ఒట్టుకుని వద్దే వాడిని పెళ్లి చేసుకుంటే భ్రష్టురాలు పోతామంటే మీరన్నీ అలాగే అంటారు. వాడు చాలా మంచివాడు నాకు తెలుసు, ఆడవాళ్ళకి తెలిసినట్టుగా మగవాళ్ళకి తెలియదు, మీకు ఎంతసేపు డబ్బు పెచ్చా అందిట. సరే ఇంకా ఆయన ఏం చేస్తాడు, నీ కర్మ అన్నాడు. అది వాడిని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకుని వాడితో పాటు మద్రదేశం పోయింది. తీరా మద్రదేశం వెళ్ళాక పట్టుమని 5-6 నెలలు కాపురం చేసిందో లేదో, ఒకరోజున మరొక సుందరీమణితో విహరిస్తూ కనబడ్డాడు వాడు. దాంతీయుడికి ఒళ్ళు మండిపోయింది. నిన్ను తప్ప మరొక స్త్రీని కన్నెత్తి చూడను, పన్నెత్తి పలకరించనన్నావు, ఇప్పుడు ఇంకో స్త్రీతో తిరుగుతున్నావు ఏమిటంటే, నీ మొహానికి ఇప్పటికే నాకు 2000 మంది భార్యలు ఉన్నారన్నట్టు వాడు. దానికి మతిపోయింది. ఏం చేసినా వాడు వినడం లేదు. అందుకని నెత్తి నోరు ముత్తుకొని మళ్ళీ తన గదిలోకి వచ్చింది. ఇది జరిగిన కొద్ది రోజులకి వెళ్ళిందిట, కదాచిత్ దాసపత్యాస రమమాణోరహ కిల. మరొకనాడు ఇంట్లో అంట్లు తోముకునేటటువంటి చీపురు కట్టతో నేల తుడుచుకునే దాసి దాంతో తిరగడం మొదలెట్టాడు. అప్పుడు మాత్రమే వీడికి మతిపోయి, ఇంక నీకు ఉచ్చనీచాలు లేవు, వావి వరసలు లేవు, పనిచేసే వాళ్లతో వాళ్లతో వీళ్లతో అనే తేడా లేకుండా ఎవరితో అయినా తిరగడమే నీ పని అన్నమాట, నీకు స్త్రీ తప్ప మరొక బుద్ధి లేదన్నమాట, ఇంక ఈ రోజు నుంచి నేను అన్నీ విడిచిపెడుతున్నాను, నీతో పొరపాటు కూడా కాపురం చేయను, నీ మొహం చూడను అని విరక్తి చెంది ఆ మద్రదేశం వదిలి ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడక, పుట్టింటికి వెళ్తే పుట్టింటి వాళ్ళు అసహించుకుంటారు, మా మాట ఏం లేదు తగులడ్డావా అని నాన్న ఏమంటాడో, అమ్మ ఏమేడుస్తుందో, చెల్లెలు ఏమంటుందో, కాబట్టి పుట్టింటికి వెళ్ళను, ఆత్మహత్య మహాపాగం, దేహత్యాగ క్రియచేత్ హత్యాతీవ దురత్రయ అనుకుందిట. చావడం మహాపాపం, ఆత్మహత్య మహాపాపం, కాబట్టి చావను, అలాగని పుట్టింటికి వెళ్ళను, ఇంకిక్కడే ఉద్యానవనంలో ఎవరితో సంబంధం లేకుండా సన్యాస దీక్షతో తిండి విడిచి చచ్చిపోతాను అని శపథం చేసి ఆ మహారాజు గారి యొక్క ఉద్యానవనంలో చెట్టు కింద కూర్చుని ఆ రోజు మొదలుకొని మంచినీళ్ళు తాగడం మానేసి అన్నం తినడం మానేసి సన్యాసిని దీక్షతో జపం చేసుకుంటూ చచ్చిపోయింది. చివరికి తిండి తిప్పలేక మరణించింది. చూసావా, సమయము దొరికినప్పుడు, మంచి సంబంధం దొరికినప్పుడు ఆ సంబంధాన్ని వదులుకుంటే ఇదిగో ఆ మండోదరిలాగే ఎవరైనా భ్రష్టులు అవ్వాలి. ఇప్పుడు నీకు అర్థమైందిగా ఎందుకు చెప్పాను ఈ కథ, నువ్వు కూడా నాలాంటి మంచి సంబంధాన్ని తిరస్కరిస్తే ఆ మండోదరిలాగా అయిపోతావు అని మహిషాసురుడు చెప్పాడు చివరికి. ఆవిడతో అకృత్వ పరమం శోకం, నేను చెప్పిన మాట వినకపోతే, పిచ్చి పని చేస్తే, నాలాంటి సుందరుణ్ణి వీరుణ్ణి పెళ్లి చేసుకోకపోతే నీకు కూడా మండోదరి గతే అవుతుంది, తర్వాత నీ ఇష్టం, ఎవడో దౌర్భాగ్యుడు వల్లో పడతావు. ఏమంటావు అనగానే ఆవిడ చిరునవ్వు రవి, ఒరే మంచి కథ చెప్పావరా, కాకపోతే ఆ కథ ఎవరికి చెప్పాలో వాడికి చెప్పాలి, అయినా పర్వాలేదు, నువ్వు వీరుడు కదా, ఎలాగో నన్ను వరిస్తానంటున్నావు కదా, నన్ను వరించాలంటే ముందు నన్ను యుద్ధంలో ఓడించాలి, నాతో యుద్ధం చేసి నా బాణం దెబ్బలు భరిస్తే అప్పుడు నిన్ను వరిస్తాను, నువ్వు తరిస్తావు, నన్ను సంగ్రామంలో జయించు, అప్పుడు నీలాంటి సుందరాకారుణ్ణి పెళ్లి చేసుకుంటాను, కానీ మంచో చెడ్డో నేను ఒక శపథం చేశాను. ఏమిటా శపథం? నన్ను యుద్ధరంగములో ఓడించిన వాడిని మాత్రమే పెళ్లి చేసుకుంటాను అని ఒక శపథం పెట్టాను, ఆ శపథం నెరవేర్చుకోవాలి, కాబట్టి యుద్ధం చెయ్యండి అది. దాంతో వాడు ఎన్ని చెప్పినా వినిపించుకోవట్లేదు, నీ కర్మ అంతే, నువ్వు మండోదరిలాగే అయిపోతావు అన్నాడు. ఇద్దరికీ ఘోర యుద్ధం జరిగింది. వాడు కామరూపి కదా, ఒక్కోసారి దున్నపోతు రూపంతో కొమ్ములతోటి కొండలు కొండలెత్తి విసిరేసేవట. ఈ దున్నపోతు రూపంతో అక్కడ ఉన్న కొండల దగ్గరికి వెళ్ళి ఆ కొండల్ని పగలగొట్టి ఇంతంత బండరాళ్ళు కొమ్ములు మీద పెట్టుకుని ఆ బండరాళ్ళు అమ్మ మీదకి విసిరేవాడు. అమ్మవారు బాణాలతో బండరాళ్ళు విరగొట్టింది. వాడు అంతలోనే సింహంగా మారేవాడు, అంతలోనే దున్నపోతుగా మారేవాడు, అంతలో గాడిదగా మారేవాడు, అంతలోనే ఏనుగ్గా మారేవాడు, ఇలా రకరకాల రూపాలు ధరించి ఘోర యుద్ధం చేశాడు. క్రమంగా సాయంకాలం అవుతోంది. అప్పుడు దేవతలు, ఇది సంధ్యా సమయం అమ్మా, సంధ్యా సమయంలో రాక్షసులకు బలం పెరుగుతుంది, ఇంకా వాడితో ఆడుకుంటామేమిటి, ఉపేక్షించకుండా వాడిని శిక్షించు, తక్షణం చంపు అన్నారట. అమ్మ వాడిని ఉపేక్షించి యుద్ధం చేసింది. ఎందుకు, అమ్మవారికి మన అందరం పిల్లలమే కదా, అవతలవాడు దుర్మార్గుడు, వాడు పాపాత్ముడు అని తెలిసినా వాడు ఆమె సృష్టే గనక వాడితోటి ఏదో చంటి పిల్లాడితో ఆడుకున్నట్టు ఆడుకుంది కానీ, లేకపోతే అంతసేపు యుద్ధం చేయాలా? అందుకే అమ్మవారికి అవ్యాజ కరుణామూర్తి అని పేరు. పరమ దుర్మార్గులను కూడా అంత తేలికే శిక్షించదావిడ, మరీ వాడి పాపం పెరిగితేనే శిక్షిస్తుంది. చిట్ట చివరికి ఆవిడ దేవతల యొక్క ప్రార్థన అంగీకరించి ఒక్కసారి తేనె పాత్ర తీసుకుని తేనె తాగి, ఇదిగోరా ఈ దెబ్బతో నువ్వు చచ్చావు అని చక్రం విడిచిపెట్టింది. ఈ చక్రం మహావేగంగా వచ్చింది, నీచక్రముడైన రాక్షసుడు యొక్క శిరస్సు పొర్రు కోసి పారేసింది, పొట్లకాయ తరిగినట్టుగా తరిగేసింది. వాడి తల నేల మీద దొల్లుకుంటూ పడిపోయింది. వాడి మొండెం పెద్ద కొండలా నేల మీద పడిపోయింది. కొండలు అప్పుడప్పుడు పగులుతాయి. ఆ కొండ పగిలినప్పుడు కొండ లోపల్లో ఉన్నటువంటి నీరు బయటికి తల్లుతుంది. ఆ నీళ్లతో పాటు రకరకాల ధాతువులు కూడా బయటకు వస్తాయట. ధాతువులు అంటే ఏమిటంటే ముడి పదార్థం. ఇప్పుడు రాగి, వెండి, తగరం, బంగారం ఇలాంటి ధాతువులు, ముడి ఖనిజములు కొండల్లో ఉంటాయి. అప్పుడప్పుడు కొండ పగిలినప్పుడు ఈ ఖనిజము నీళ్లు కలిసి బయటకు వస్తాయి. అప్పుడు రాగి రంగులో, బంగారం ఉన్న చోట బంగారపు రంగులో, వెండి ఉన్న చోట వెండి రంగులో నీళ్లు పైకి తన్నుతాయి. ఈ ముడి ఖనిజములను ఇంగ్లీష్లో ఓర్ అంటారు, ఓఆర్ఈ ఓర్ అంటారు అన్నమాట. ఈ గైరికాది ధాతువులతో నీరు పైకి తన్నితే ఎలా ఉంటుందో, మహిషాసురుడి తల తెగి కింద పడగానే వాడి మొండల్లోంచి నెత్తురు అలా తన్నింది బయటికి. ఆ నెత్తురు బయటకు వస్తూ ఉంటే కొండలో నుంచి నీరు, జలపాతం, ముడి పదార్థములతో కలిసి బయటకు వచ్చినట్టుగా ఉందిట. జోగురు రంగుతో బయటకు వచ్చిందిట. అలా రక్తం బడ బడబడ కారి ఆ ప్రాంతం అంతా కొద్ది రోజుల పాటు ప్రవాహంతో నిండిపోయింది. అసలు మనకి ఈ మధ్యకాలంలో వర్షాలు ఎక్కడ ఏడిసాయి? పూర్వకాలంలో వర్షాలు బాగా కురిసినప్పుడు వీధుల్లో నీరు అలా దబదబా ప్రవహించేది. అందులో ముఖ్యంగా 4.5 ఏళ్ళుగా అసలు వర్షాలే లేకుండా అయిపోయాయి మన ఏపీలో. కానీ పూర్వకాలంలో మంచి వర్షాకాలంలో వర్షం కురిసేది. ఆ వర్షాకాలంలో రోడ్లన్నీ నీళ్లతో నిండిపోయి దబదబా ప్రవహించేవి. జల ప్రవాహం పెడుతూ ఉంటే ఎలా ఉంటుంది? రక్తం అలాగా వర్షాకాలంలో వీధులలో నీరు ప్రవహించినట్టుగా ప్రవహించింది వీడి మొండెం నుంచి. వాడు కింద పడిపోగానే తక్కిన రాక్షసులంతా భయపడిపోయి అమ్మకి నమస్కరించి, ఇంక మేము యుద్ధం చేయం తల్లి, మేము మహిషాసురుడి భటులం, మహిషాసురుడి యుద్ధానికి రమ్మంటే వచ్చాం తప్ప మాకు ఏ పాపం పుణ్యం తెలియదు అని అమ్మకి నమస్కరించి శరణు కోరి పాతాళానికి పోయారు. అప్పుడు దేవతలు బ్రహ్మానంద భరితులై జై శ్రీమాత అంటూ అమ్మని స్తోత్రం చేశారు. బ్రహ్మా సృజత్యవతి విష్ణురిదం మహేశః శక్త్యా తవైవ హరతే నను చాంతకాలే ఈశానతేపి చ భవంతి తయా విహీనాః తస్మాత్ త్వమేవ జగతిః స్థితినాశకర్త్రీ. అమ్మ, జగన్మాత, సృష్టి స్థితి లయాలు మూడు చేసే నీకు నమస్కారం. బ్రహ్మరూపంలో సృష్టిస్తున్నావు, విష్ణు రూపంలో పోషిస్తున్నావు, రుద్ర రూపంలో సంహరిస్తున్నావు. ఈ మూడు శక్తులు నీవే, అటువంటి నీకు నమస్కారం. శివుడు కూడా శక్తి పక్కనుంటే ఏదన్నా పనిచేస్తాడు. ఈ విష్ణువులో నీ శక్తి ఉంటే పోషించగలుగుతాడు, బ్రహ్మలో నీ శక్తి ఉంటే అనుకున్న సృష్టిని సక్రమంగా చేయగలుగుతాడు. నీ శక్తి లేనినాడు ఈ ముగ్గురు ఏ పనులు చేయలేరు. ఇంత ఎందుకు ఈ అగ్నిహోత్రుడు మండుతున్నాడంటే, అతనిలో దహించే శక్తి ఉన్నదంటే అది నీది, ఈ వరుణుడిలో తడిపే శక్తి ఉందంటే అది నీది, వాయువు వీచగలుగుతున్నాడంటే ఆ శక్తి నీది. ఇలా పంచభూతాలకి పంచభౌతిక శక్తులు ప్రసాదిస్తున్న నీకు నమస్కారం అని పరిపరి విధాలుగా ప్రార్థించి, సూర్యుడు కుడి కన్నుగా, చంద్రుడు ఎడమ కన్నుగా, అగ్నిహోత్రుడు మూడవ కన్నుగా అపూర్వమైన నీ ముఖం మాకు దర్శనమిస్తున్నది. నీ ముఖం చంద్రబింబంలో వెలిగిపోతుంది. నీ ముఖంలో మూడు కళ్ళు ఉన్నాయి. నీ కుడి కన్ను సూర్యుడు, ఎడమ కన్ను చంద్రుడు, మూడవ కన్ను అగ్నిహోత్రుడు. భూమి నీకు పాదం. ఈ చరాచర జగత్తులో ఉన్న సముద్రములన్నీ నీలో ఉన్న నాడులు, అందులో ప్రవహించే రక్తాదులు. చెట్లు నీ శరీరం మీద ఉన్నటువంటి రోమములు. ఆకాశం నీ శిరస్సుపై ఉన్న కేశ పాశం. ఈ విధంగా భువన బ్రహ్మాండాలన్నీ నీ శరీరంలో కనపడుతున్నాయి. నీ పాదాలను ఇప్పుడే మేము చూసాం. నీ పాదాల గోళ్లల్లో అనేక అవతారాలు కనపడుతున్నాయి. అమ్మవారి కాలిగోళ్లల్లో మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం వంటి అవతారాలన్నీ కనపడుతున్నాయట. అనేక లోకములు కనపడుతున్నాయి. ఈ లోకములో ఉన్న ప్రాణులు కనపడుతున్నారు. కేవలం కాలి గోళ్లల్లోనే ఇన్ని లోకములు పెట్టుకున్న నువ్వు ఈ దుర్మార్గుడిని చంపటం ఓ పెద్ద పని. అది పని ఏం కాదు, ఒక లీలగా చేసావంతే. అనగానే, దేవతలారా, నేను ఈ చరాచర జగత్తంతా నిండి ఉండే మహాశక్తి స్వరూపిణిని. నాకు గుణము, రూపము, కర్మ ఏమీ లేవు. అనంత శక్తి, సర్వ చైతన్య స్వరూపిణిని, కాలస్వరూపిణిని. నాకు నేనే మిత్రుణ్ణి, నాకు నేనే శత్రువుని, నేనే పురుషుణ్ణి, నేనే స్త్రీని, నేనే నపుంసకుణ్ణి. మళ్ళీ ఈ మూడు కానిటువంటి రూపం నాకు. కాబట్టి శివపార్వతులన్నా, లక్ష్మీనారాయణులన్నా, సరస్వతి బ్రహ్మ అన్నా, ఇవన్నీ నేనే. అన్యథా శరణం నాస్తి అని నా కాళ్ళు గట్టిగా పట్టుకున్న వాళ్ళ బాధ్యతని నేను స్వీకరిస్తూనే ఉంటాను. మీకు ఎప్పుడైనా కష్టం వస్తే తక్షణం నన్ను తలుచుకోండి, నేను ప్రత్యక్షమై మీ కోరికలు తీరుస్తాను. మళ్ళీ మీకు ఎప్పుడు కావాలంటే ఎప్పుడు నా దగ్గరికి రండి. సాధారణంగా నేను హిమాలయ పర్వత ప్రాంగణాల్లో తొందరగా దొరుకుతాను. ఈ భూమండలంలో ఎక్కడ ఉండి నన్ను ఉపాసించినా ఉపాసించేవారు నన్ను దర్శనము చేసుకోగలరు. కానీ తొందరగా నా దర్శనం చేసుకోవాలంటే హిమాలయ పర్వతానికి రండి. హిమవత్ పర్వత ప్రాంగణంలో నా అపార శక్తి నిక్షిప్తమై ఉంది. అక్కడికి వచ్చిన వాడు క్షణాలలో నా దర్శనం చేసుకుంటాడు అని అమ్మ చూస్తూ ఉండగా అదృశ్యమైపోయింది. తిరిగి పూర్వం మణిద్వీపంలో ఎక్కడ ఉండేదో అలాగే మణిద్వీపానికి వెళ్ళి అక్కడ నివాసం ఏర్పాటు చేసుకుంది. ఇది అమ్మవారి యొక్క దివ్య చరిత్ర, మహిషాసురుణ్ణి సంహరించిన దివ్య కథ. ఈ కథని శ్రద్ధాశక్తులతో విని విన్న తర్వాత మర్నాటి రోజట ఏం చేయాలో చెప్పారండోయ్. ఇవాళ మీరు కథ విన్నారు. రేపు ఉదయం ఇంటికి వెళ్ళి ఇంటిలో అమ్మవారి పటము కాని విగ్రహం కాని పెట్టుకుని యై పూజిత పూర్వభవే భవాని సత్కుంద పుష్పై అథ చంపకైశ్చ బిల్వై దళైస్తే భువి భోగయుక్త నృపా భవంతి ఇత్యనుమేయమేవం. అమ్మ చరిత్ర మహిషాసురవధ కట్ట విన్నాక అమ్మని సూర్యోదయ సమయానికి పూజ చేయటం మంచిది అనగా మరునాటి ఉదయం లేచి, ఈ రాత్రి మీరు కథ విన్నారు కదా, ఒకటి రెండుసార్లు చేతస్థంగా ఎందుకు చెప్తానంటే ఎప్పుడు చేయాలని మళ్ళీ బయటకు వచ్చే అడుగుతారు కొంతమంది. ఎంత పురాణం వింటారో మళ్ళీ బయటకు వచ్చి ఇందాక మీరు చెప్పారండి ఆ పూజ ఎప్పుడు చేయాలంటారండి, 32 రోజులు అయిపోయాక చేయమంటారండి, 365 రోజులు అయ్యాక చేయమంటారండి అంటే వినేటప్పుడు దృష్టి ఇక్కడ ఉండటం లేదని అర్థం. మహిషాసురవధ ఘట్ట ఈ సాయంత్రం విన్నారు. రేపు ఉదయం లేచి తలార స్నానము చేసి అమ్మవారి పటము కాని విగ్రహం కాని పెట్టుకొని అమ్మని యథాశక్తిగా దీపారాధనాదులు చేశాక కొంద పుష్పై మల్లె పువ్వులతో కానీ చంపకైశ్చ సంపంగి పువ్వులతో కానీ పూజించండి. ఇవి లేకపోయినా పర్వాలేదు కానీ తప్పక చేయవలసిన పూజ ఒకటిందిట. బిల్వై దళై, బిల్వపత్రములంటే అమ్మకి చాలా ఇష్టం. అమ్మకి బిల్వ నిలయ అని ఒక నామం ఉన్నది. మహాలక్ష్మీదేవికి బిల్వములంటే చాలా ఇష్టం. మారేడాకులతో అమ్మని పూజిస్తే ఈ భూలోకంలో ఉన్నంతకాలం భోగయుక్త భోగాలతో జీవిస్తారు. అంటే ఎప్పుడు ఆనందంగా బతుకుతారని అర్థం. భోగము అనే శబ్దమునకు ఆనందం అని కూడా అర్థం. నిత్యం ఆనందంగా ఉండడం కంటే ఏం కావాలండి? ఎప్పుడు చూసినా ఏడుస్తూ ఇంతేనండి నా బతుకు, నాకేమి జీవితంలో ఆనందం లేదు, డబ్బులు లేవు, జబ్బులు తప్ప అనుకుంటూ బతికితే అది దౌర్భాగ్య జీవితం. ఏం వచ్చినా సంతోషంగా బ్రతకటం, ఆరోగ్యంగా బ్రతకడం, వేళకింత తిండి లభించటం, అనుకున్న పనులు నెరవేరడం, ఇవన్నీ భోగాల కింద లెక్కనమాట. సకల భోగాలు బిల్వపత్రములతో అమ్మని పూజిస్తే లభిస్తాయి. ఇంకా శరీరం విడిచిపెట్టాక ఇటువంటిదేని చెప్పడానికి వీలు కాని ఉత్తమమైన లోకం ఇస్తుందిట అమ్మ. అంటే అమ్మ సన్నిధానమునకు వెడతాం. ఈ లోకములో అమ్మని పూజించిన వాళ్ళు, శ్రద్ధతో పూజించిన వాళ్ళు, భక్తితో పూజించిన వాళ్ళు సుఖము పొందుతారు. శరీరం విడిచిపెట్టాక అమ్మ సన్నిధానానికి వెడతారు. మీ అదృష్టం బాగున్న వాళ్ళు ఇంటి దగ్గర అమ్మ లేకపోయినా ఇక్కడ అమ్మవారి యొక్క విగ్రహాలు ఎక్కడ పడితే అక్కడే కనపడుతూ ఉన్నాయి మనకి. లేదా ఒక బిల్వపత్రం మీ చేతితోటి శుభ్రంగా కడిగి పట్టుకొచ్చి కడిగిన తర్వాత దాన్ని తుడవాలి. తుడిచి దాన్ని పట్టుకొచ్చి అర్చక స్వామికి ఇచ్చారనుకోండి. మన శారదా పరమేశ్వరి ఆలయం ఉంది, పరమేశ్వరీదేవిని అర్చించి అర్చకుల యొక్క చేతిలో పెడితే వారు ఆ పత్రం అమ్మవారికి సమర్పిస్తారు. అది ఎంత పుణ్యమో చెప్పారు. అందరూ ఇళ్లల్లో అమ్మని పెట్టుకుని పూజించలేరు కదా. అలాంటప్పుడు ఒక పత్రం పట్టుకెళ్ళి వాళ్ళ చేతికి ఇస్తే, లేదా మన దగ్గరే అమ్మవారిని పెట్టుకుని ఓ పత్రం అమ్మ దగ్గర పెడితే వాడికి ఇహం పరం రెండు వస్తాయన్నారు. మళ్ళీ బిల్వపత్రాలతో పూజించమన్నాం కదా అని శివాలయంలోని చెట్టు పీక్కు రాకూడదు. గురువు గారు బిల్వపత్రములతో అమ్మని పూజిస్తే ఇహపరాలు వస్తాయన్నారు, భోగాలు వస్తాయన్నారు అని ఇది మైండ్లో పెట్టుకున్న వాళ్ళు రేపు పొద్దున్న వచ్చేయటం, చెట్టు మొత్తం పీకేయటం, ఆకులన్నీ దులిపేయడం, అవి పట్టుకొచ్చి అమ్మవారికి ఇస్తే ఫలితం ఉండదు. ఆలయములో ఉన్న చెట్ల జోలికి మనం వెళ్ళకూడదు. అవి కేవలం అర్చకులు మాత్రమే కొయ్యడానికి మనకు వస్తారు, లేదా ధర్మకర్తలు కొయ్యొచ్చు, ఎందుకంటే ఆలయాన్ని నిర్వహిస్తున్నారు కనుక వాళ్ళు. అలా కాకుండా మనం పూజ చేయాలంటే అవసరమైతే ఆకు కొనుక్కోండి, లేదా దొడ్లో ఉన్న ఆకులు కొయ్యండి. అంతేగాని ఆలయములో ఉన్న బిల్వపత్రములతో వాళ్ళు అమ్మని మాత్రం పూజించకూడదు, అది నిషిద్ధమట. ఏ భక్తిహీనా సమవాప్య దేహం. భక్తిహీనులు ఎన్ని పూజలు చేసినా ఉపయోగం లేదు. అంటే ఈ పూజ చేసేటప్పుడు ఏం చేయాలి? భక్తితో చేయాలి. అమ్మా బెల్వపత్రములతో కానీ మల్లె పువ్వులతో కానీ సంపంగి పువ్వులతో కానీ నిన్ను పూజ చేస్తే సకల శుభాలు భోగాలు కలుగుతాయని వ్యాసుల వారు దేవీ భాగవతంలో 5వ స్కంధంలో 20వ అధ్యాయంలో 7వ శ్లోకంలో చెప్పారు. మేము నమ్ముతున్నాం అని నమ్మకంతో చెయ్యాలట. భక్తి లేకుండా చేస్తే పూజే ఎంతో కొంత ఫలితం వస్తుంది, రావలసినంత ఫలితం రాదు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలన్నమాట, అత్యంత భక్తితో శ్రద్ధతో విశ్వాసంతో చెయ్యాలి. అమ్మవారిని పూజిస్తే ధనధాన్య సమృద్ధి కలుగుతుంది, అమ్మని పూజించకపోతే రోగంతో పీడింపబడతారు. అమ్మని పూజించడానికి లేక అమ్మవారి కథలు వినడానికి ఎవరు ఆహ్వానించక్కర్లేదట. గురువుగారు మీరు నన్ను పిలవలేదుగా అందుకే పురాణానికి రాలేదంటే నేను పిలుస్తాను వచ్చి మీ ఇంటికి వచ్చి మొహానికి బొట్టెట్టి నేను పురాణం చెప్పుకుంటున్నానండి నా పురాణం వినడానికి రండోయ్ రండి అని నేను మీ ఇంటికి వచ్చి పిలిస్తే అది అధర్మం అవుతుందట. తెలుసుకుని రావాలట అక్కడికి. పక్కనే ఉంటారు కొంతమంది పక్క పక్క వాళ్ళల్లో కూడా, వాళ్ళ కర్మ పూర్వజన్మ కర్మ వల్ల రాలేరట. అందువల్ల అటువంటి వాళ్ళు ఏమవుతారు, అంధాశ్చ మోకా బధిరాశ్చ కంజా కుష్ఠాన్వితా ఏ భువి దుఃఖవాజ. అమ్మని పూజించటం పక్కన పెట్టండి, అమ్మవారి కథ జరుగుతూ ఉంటే తమయంత తాము తెలుసుకుని రాలేనటువంటి మూర్ఖులు ఉన్నారే అటువంటి వాళ్ళు రాబోయే జన్మలో అంధాశ్చ గుడ్డివాళ్ళే పుడతారు, మోకాహ మోగవాళ్ళే పుట్టి అంటారు, బధిరాశ్చ ఇహ చెవులు వినబడ వాళ్ళకి. ఇంత పురాణం చెప్పాక బయటకు వచ్చి ఇంతకు నుంచి మీరు మైకుల దగ్గర ఏంటండి అంటున్నారు అని ఒక ఆయన అడిగాడండి. ఎందుకని అడిగాడంటే పూర్వజన్మలో ఇక్కడ పురాణం జరుగుతుంటే వినలేదు, ఇదిగో ఇలా బధిరులు అయిపోతారట. నేను చెప్పలేదు సుమా, ఇందులో 10వ శ్లోకం కావాలంటే చూసుకోండి, ఇక్కడే ఉంది. దేవీ భాగవతంలో చెప్పిన శ్లోకమే నేను చెబుతున్నాను. ఆ తర్వాత రకరకాల అవయవ లోపాలతో పుడతారు, కుష్ఠాన్విత కుష్ఠరోగ్రస్తులే పుడతారు. కాబట్టి మన ఊళ్ళో మన ప్రాంతంలో అమ్మవారి చరిత్ర జరుగుతున్నప్పుడు వెతుక్కుని వచ్చి వినాలి, ముందు కూర్చుని వినాలి శ్రద్ధతోటి. ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు పాప వాళ్ళిద్దరు, ఎవరో ఇద్దరు పిల్లలు హనుమకొండ నుంచి వరంగల్ నుంచి వచ్చారు ఇద్దరు వెతుక్కుని, ఇక్కడ పురాణం జరుగుతుందని నాకు మతిపోయింది. పైగా ఆ వచ్చిన వాళ్ళు, గురువుగారు మీ దర్శనం అయ్యేదాకా మేము అన్నం తినకూడదని నిర్ణయించుకుని మంచినీళ్ళు కూడా తాగలేదన్నారు. అడగండి మా శిష్యులను అడగండి, వాళ్ళు తీసుకొచ్చారు నా దగ్గరికి 4 గంటలకు 3:30. ఇదేమిటన్నా 3:30 పరిగెత్తుకు వచ్చారంటే ఏం చేస్తామంటే, ఇద్దరు పిల్లలు హనుమకొండ నుంచి వెతుక్కుంటూ వచ్చారు, మిమ్మల్ని చూస్తే కానీ మీ మొహం చూస్తే కానీ అన్నం తినరట. వాళ్ళకి అన్నం తినిపించడం కోసం నేను కనబడి అప్పుడు కూర్చోబెట్టి వాళ్ళకి ఏదో మంత్రం ఇచ్చి నా దగ్గర అదృష్టవశాత్తు పొద్దున్న నేను వండుకున్న దాంట్లో ఇంత మిగిలింది కాబట్టి అది పెట్టాను. ఒక్కొక్కడు ఉంటాడు పాపం, వాడు డ్యూటీలు ఉంటాయి, అలాంటి డ్యూటీలో వాడు చేయలేరు. రైల్వే డ్రైవర్ ఉన్నాడు ఏం చేస్తాడు పాపం, బస్సు కండక్టర్ ఉన్నాడు బస్సు డ్రైవర్ ఉంటాడు, వాళ్ళు రోజు బస్సులు నడపకపోతే అప్పుడు వాళ్ళు లోకానికి ఏం ఉపకారం చేస్తారు? బస్సు డ్రైవర్లు అందరూ కలిసి పద్మాకర్ గారు పురాణం వింటామని లీవ్ పెడితే మీ ప్రయాణాలు ఆగిపోవరి. అందువల్ల అలాంటి వాళ్ళు రాలేరు పాపం, వాళ్ళు ఎప్పుడన్నా యూట్యూబ్లో వినొచ్చు. కాబట్టి సత్యవతి సూనుడు చెప్పిన ఈ పరమ పవిత్ర చరిత్రం విని, అమ్మని పూజించి అమ్మ కథ విని అందరూ తరింతురుగాక. ఆ మహాలక్ష్మి జగన్మాత సమస్త లోకాలకి ఆనందం కలిగించడానికి మణిద్వీపానికి వెళ్ళిపోయింది. వ్యాసుడు స్పష్టంగా చెప్పాడు, జనమేజయ పూర్వం మయాతే కథితం మణిద్వీపం మనోహరం క్రీడాస్థానం సదాదేవ్య వల్లభం పరమం స్మృతం. మనం తృతీయ స్కంధంలో చెప్పుకున్నాం కదా, త్రిమూర్తులు అమ్మవారు ఉన్న మణిద్వీపానికి వెళ్ళారు, ఆ మణిద్వీపంలో అమ్మని దర్శనం చేసుకున్నారని. ఇప్పుడు అమ్మవారు మహిషాసురుని సంహరించాక ఓ జనమేజయ మహారాజా మనోహరమైన మణిద్వీపం దగ్గరికి వెళ్ళి పూర్వము ఎలా ప్రవర్తించిందో అలా ప్రవర్తించింది, కామేశ్వరుడితో కలిసి కూర్చున్నది. అమ్మలా వెళ్ళిపోయాక దేవతలు అయోధ్యా నగరాన్ని పరిపాలిస్తున్న శత్రుఘ్నుడనే ఒక రాజును పిలిచారు. ఈ శత్రుఘ్న మహారాజు గారు చాలా గొప్పవాడు, ఈయన కూడా ఇక్ష్వాకు వంశంలో వాడే. నాయన ఇప్పుడు ప్రస్తుతం మహిషాసురుడు నశించాడు, ఇంతకాలం మహిషాసురుడు భూమిని ఆక్రమించుకోవటం వల్ల మీలాంటి రాజులంతా తలోచోట రహస్యంగా తలదాచుకున్నారు, నువ్వు తిరిగిరా అయోధ్యా సింహాసనం మీద కూర్చో, ఈ భూమండలాన్ని ధర్మబద్ధంగా పాలించు అని శత్రుఘ్నుడు అనేవాడిని రాజుని చేశారు. అతడు చాలా ఉత్తముడు, అమ్మవారి భక్తుడు, ఇంద్రాది దేవతల చేత పట్టాభిషేకం చేయించుకున్నాడు. ఆయన పరిపాలనలో పర్జన్య కాలవర్షీచ ధరాధాన్య గుణావృత పాదపాహ ఫలపుష్పాఠ్యాహ
బభూవు సుఖదా సదా.
ఆ రాజుగారి పరిపాలనలో భూమి హాయిగా ఉంది, సస్యశ్యామలం అయ్యింది. ధర్మాత్ములు రాజ్యాన్ని పరిపాలిస్తే కాలవర్షీచ పర్జన్య సమయమునకు వర్షాలు కురుస్తాయన్నారు. కాలవర్షి అంటే కాలం ఎరిగి వర్షాకాలములో వర్షం కురిసేవి. పర్జన్యము అంటే మేఘం, మేఘములు వర్షాకాలంలో వర్షం కురిపించేవి. ఆ 4 నెలల్లో వర్షాలు కురిస్తే భూమి అంతా బాగుంటుంది. మళ్ళీ వర్షాలు కూడా దబదబదబ హుద్దు హుద్దు పనులుగా కురిసేసి మళ్ళీ 4 నెలల కొరవకపోతే సర్వనాశనం అవుతుంది లోకం. అందుకని ఈ రోజు విడిచి రోజు వర్షం కురిసేది. కురిసే వర్షం భూమికి నదులకి ఉపయోగపడేది. ఎక్కువ నీరు వచ్చి వరద కింద కొట్టుకుపోవటం, ఆ తర్వాత అసలు నీళ్లు లేకుండా పోవడం కాకుండా సకాలములో ఎంత వర్షం కురిస్తే భూమికి లాభమో అంత వర్షం కురిసేది. ఇంకా భూమి ధనధాన్యములతో నిండిపోయింది. పాదపాహ చెట్లన్నీ ఫల పుష్పాఢ్యాహ పువ్వులతో పుష్పాలతో నిండిపోయాయి, పుష్పాలతో ఫలాలతో నిండిపోయాయి. ఇంచుమించుగా ఏ చెట్టు చూడండి, ఆ చెట్టుకి పువ్వులు ఉండేవి, పళ్ళు ఉండేవి. ఈ విధంగా భూమి అంతా బాగున్నది. ఆవులు పాలిచ్చేవి, పశువులు సుఖంగా ఉన్నాయి, నదులు సక్రమంగా ప్రవహించాయి. ఇంతెందుకు భూమండలం అంతా స్వర్గమా అన్నట్టుగా ఉన్నది. భూలోక స్వర్గంగా మార్చాడు ఆయన. నరోగో రోగాలు లేవు, నచ మాత్సర్యం. ఒకళ్ళనొకళ్ళు ఈర్ష్యతో చూసుకునేవారు కాదు, ఐకమత్యంతో గడిపేవారు. నా విరోధ పరస్పరం, ఎక్కడ విరోధాలు లేవు. సర్వత్ర సుఖ సంపన్నాహ, ఎక్కడ చూచినా మానవులు సుఖంగా జీవించారు. ఒకరితో ఒకరు ఐకమత్యంతో కలిసి ఉండేవారట. ఇక్కడ ఇంకొక గొప్ప విషయం కూడా చెప్పాలి. పిసునాహ లంపటాహ స్తబ్ధాహ న బభూస్తదా నృప. ఆ మహారాజు పరిపాలనలో పిసునులు లేరు, అంటే కొండెములు చెప్పేవాళ్ళు లేరు. వీడు ఇలాంటి వాడండోయ్, వాడు అలాంటి వాడండోయ్, వీడు పాపిస్తాడండోయ్, వీడు మంచివాడండోయ్ అని ఒకళ్ళ మీద ఒకళ్ళకి నేరాలు చెబుతారే మోతగాళ్ళు, ఈ మోతగాళ్ళు లేరు. లంపటాహ సంసార వ్యామోహంతో ఉన్నవాళ్ళు లేరు. ఈ సంసారంలో నేను డబ్బు సంపాదించాలి, సుఖంగా ఉండాలి, ఇక్కడే ఉండాలి అనే పిచ్చి లక్షణాలు లేవన్నమాట. స్తబ్ధాహ అంటే చురుకుతనం లేకుండా మందకొడితనంతో పడి ఉండేవాళ్ళు లేరు. ఆ రోజుల్లో మందులు లేరు. కొంతమంది అలా ఉండిపోతారు, ఎప్పుడు పనిచేయరు. వాళ్ళ బతుకంతా యావజ్జీవితం, మనం ఎక్కడ పని చేస్తాం, ఎంత అన్నం తిని పడుకోవడం తప్ప అంటారట. అలాంటి వాళ్ళ వల్ల దేశానికి ఉపయోగం ఏమిటి? పని చెప్పామంటే చక్క చక్క చురుగ్గా చేయాలి. అమ్మో ఇల్లు దాటి యాత్ర కడితే యాత్ర నుంచి ఇంటికి తిరిగి వచ్చేలోపు వైకుంఠ యాత్ర ఏమో అనుకున్నవాడు వాడి బతుకు దండగా. ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి, చక్క చక్క పనులు చేయాలి, చచ్చేదాకా ఉండాలండి. అసలు నా ఆరోగ్యానికి మూల కారణం ఏంటంటే ఎప్పుడు చురుగ్గా పనిచేయడమే, నడవడమే. నాకు అలసట ఏం లేదు. పైకి మీరు అలా అనుకుంటారు కానీ ఇంకొక 1000 ఏళ్ళు పురాణం చెప్పినా నాకు అలసట రాదు, దేవుడు దేవల్ల. కారణం ఏంటంటే నమ్మకం. ఈ ఎప్పుడైతే వ్యాసుడి యొక్క పురాణాలను నమ్ముతామో అదే నాకు ఆరోగ్యం ఇస్తూ ఉంటుంది అనమాట. అదే చెప్పాలంటే ఏ రోజు పురాణం ఉండదో ఆ రోజు నాకు స్తబ్దంగా ఉన్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఎవడైనా ఒక మంచి పని చేస్తే ఆ మంచి పని వల్ల ఆరోగ్యంగా ఉంటుంది. అలాగని అలసట శరీరానికి ఉండకుండా ఎందుకు ఉంటుంది? మానవ శరీరం, దీని పేరే శరీరం. శరీరం అంటే అర్థం ఏమిటి? శీర్యతే ఇది శరీరం. శిథిలమైపోయేది, జీర్ణమైపోయేది, నశించిపోయేది అని అర్థం. ఈ శరీరం ఎప్పుడొకప్పుడు డామ్ ఉంటుంది, అనేదాకా మాత్రం ఉత్సాహంగా ఉండాలి. అటువంటి వాళ్ళు ఈ భూమికి అవసరం. ఆయన పరిపాలనలో అలా ఉండేవారట అంతా కూడా. నా వేదద్వేషిణ, అసలు వేదమును ద్వేషించేవాళ్ళు లేరు. ఈ విధంగా ఆనాటి ప్రపంచమంతా మళ్ళీ బహుశా ధర్మం 4 పాదాల నడుస్తోంది అన్నట్టుగా నడిచింది. ఇలా ఒక కొంతకాలం గడిచింది. అమ్మయ్య అనుకున్నారు దేవతలు, పాప 1000 ఏళ్లలో ఊపిరి తీసుకున్నారో లేదో, మళ్ళీ మొదలయ్యింది. చెప్పాక సుఖస్యానంతరం దుఃఖం, దుఃఖస్యానంతరం సుఖం. సుఖం తర్వాత దుఃఖం, దుఃఖం తర్వాత సుఖం, ధర్మం తర్వాత అధర్మం, అధర్మం తర్వాత ధర్మం. ఈ రెండు ఒకదాని తర్వాత ఒకటి అలా తిరుగుతూనే ఉంటాయి. 1000 సంవత్సరముల కాలం గడిచాక పాతాళలోకం నుంచి 2 కుర్ర రాక్షసులు బయటకు వచ్చారు. వాళ్ళు దానవ వంశంలో ధనువంశంలో పుట్టారు. ఒకటి పేరు శుంభుడు, రెండవడు నిశుంభుడు. వీళ్ళిద్దరు అన్నదమ్ములు, కవల పిల్లలు. వీళ్ళిద్దరూ శుక్రాచార్యుడు ప్రోత్సాహపరచగా భూలోకానికి వచ్చారు. మహిషుడు చచ్చిపోయాట, దానికి గల కారణం దేవతల కుట్రట. కాబట్టి మనం దేవతల చేతిలో చావులేని వరాలు పొంది ఈ దేవతలంతం చూద్దామనుకుని వాళ్ళిద్దరూ హిమాలయ పర్వతానికి వెళ్ళారు. అన్నోదకం పరిత్యజ్య, అన్నాన్ని నీళ్లు విడిచిపెట్టి తపస్సు చేశారు. అప్పుడు అక్కడికి రాక్షస గురువు శుక్రాచార్యుడు వచ్చి, ఒరే ఈ హిమాలయాలలో తపస్సు మీకు అచ్చి రాలేదు, ఇక్కడ తపస్సు చేసి మహిషాసురుడు వరాలు పొందినా చచ్చిపోయాడు, ఈసారి పుష్కర క్షేత్రానికి వెళ్ళి తపస్సు చేయండి అన్నట్టు. అక్కడైతే తపస్సు బాగా ఫలిస్తుంది. పుష్కరం అంటే ఇప్పుడు రాజస్థాన్లో ఉందన్నమాట, రాజస్థాన్లో అజ్మీర్ ఉన్నది కదా, అక్కడ మొట్టమొదటి పుష్కరం ఏర్పడింది. ఒకప్పుడు బ్రహ్మదేవుడు తన చేతిలో ఉన్న తామర పువ్వు కింద విడిచిపెట్టాడు, ఆ తామర చువ్వు పడిన చోట నేల పగిలి నీరు పైకి తన్నింది. అలా నీరు పైకి తన్నినటువంటి ప్రాంతమును పుష్కరము అన్నారు. పుష్కరం అంటే తామర పువ్వు. తామర పువ్వు నేల మీద పడి నేల పగిలి కొలను ఏర్పడింది. ఆ కొలనుకి పుష్కర తీర్థము అని పేరెట్టారు, తామర పువ్వు వల్ల ఏర్పడింది కనుక. అందులో పుష్కరుడని ఒక పురుషుడు ఉండేవాడు. వాడు అక్కడి నుంచి 11 నదుల్లోకి ప్రతి సంవత్సరం వెడుతూ ఉంటాడు. వాడు ఏ నదిలో అడుగు పెడితే ఆ నదికి పుష్కరాలు వస్తాయి. కాబట్టి మొదటి పుష్కరం ఇక్కడ నుంచి ఏర్పడింది. ఆ కథ అంతా ఇప్పుడు కాదు, పద్మపురాణంలో చెబుతాను. ఎలాగో 18 పురాణాలు చెప్పుకుంటాం కనుక అప్పుడు సవివరంగా తెలుసుకుందరు. కానీ ఆ పుష్కర నది ఏర్పడిన, సరస్సు ఏర్పడినటువంటి స్థలం రాజస్థాన్లో ఉందన్నమాట. ఆ ప్రాంతం అజ్మీర్కి దగ్గర ఉంది. అజ అంటే బ్రహ్మ, అజమిరము అంటే బ్రహ్మగారి యొక్క స్థలమని దాని అర్థం అనమాట. అజ శబ్దానికి బ్రహ్మని అర్థం, అజమిరమే మన నోట్లో పడి అజ్మీర్ అయిపోయిందనమాట. నిజంగా అక్కడికి వెళితే బ్రహ్మదేవుడు కనపడతాడు. మేము మొన్న సెప్టెంబర్లో అక్కడ పద్మపురాణాన్ని ఒక 5 రోజుల పాటు చెప్పుకుని ఆ ప్రాంతాలన్నీ చూసుకుని తిరిగి వచ్చాము. అత్యద్భుత దివ్య స్థలం అది, ఎంత మనోహర స్థలం అది.